హలో, వెల్కమ్. నా పేరు బాబు. సటారికల్ పాడ్కాస్ట్ న్యూ సెన్స్ 11వ ఎపిసోడ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో దొల్లుడు పుచ్చకాయకి పవర్ ఎక్కువ అంటున్న నితీష్ కుమార్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పు, ముందుగా పొత్తుల గొడవ, ఈడపిల్ల అయినటువంటి ఆడపిల్ల, పొత్తుల గొడవ, టీడీపీ వర్సెస్ జనసేన. భార్యాభర్తలు ఇద్దరికీ ఉద్యోగాలు లేవు, కాకపోతే ఒకరికి ఉద్యోగం చేసిన అనుభవం ఉంది, ఇంకొకరికి ఉద్యోగం లేదు, అనుభవం కూడా లేదు. దీనికి తోడు వీళ్ళిద్దరికీ గొడవలు. పైకి మాత్రం చాలా బాగుంటారు. ఒకే కంపెనీలో ఉద్యోగం అప్లై చేశారు, అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం కలిసి ప్రిపరేషన్. ఉద్యోగం వచ్చే వరకు ఒకరి అవసరం ఇంకొకరికి ఉంటుంది, కాబట్టి అప్పటి వరకు కొట్టుకున్నా తిట్టుకున్నా రక్కుకున్నా కలిసే ఉంటారు, బయటికి మాత్రం నవ్వుతూ. ఇది మన టీడీపీ జనసేన పరిస్థితి. ఒకరి చెప్పకుండా ఒకరు సీట్లు కేటాయించేశారు. జనసేనకు చెప్పకుండా 2 అసెంబ్లీ సీట్లను టీడీపీ నాయకులు కేటాయించారు అని పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్గానే తన పార్టీ మీటింగ్లో చెప్పారు. మరి మాకు చెప్పకుండా ఎలా కేటాయించారు అని ప్రశ్నించారు. పొత్తులో ఉన్నప్పుడు అలా చేయకూడదు కదా అన్నారు. అంతే కదా, అలా చేస్తే పట్టుకొని వాయించాల్సిందే అని వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, టీడీపీ చెప్పకుండానే ఈయన ఇంకో 2 అసెంబ్లీ సీట్లను జనసేనకు కేటాయించేశారు. పొత్తులో ఉంటే టైట్ జాకెట్ వేసుకున్నట్టుంటుంది అని అత్తారింటికి దారేదిలో డైలాగ్ చెప్పారు. మరీ టైట్గా అయితే జాకెట్ చినిగిపోద్దేమో. ఈ డైలాగ్ని నెక్స్ట్ సినిమాలో పెట్టుకుంటే బాగుంటుంది. మరి ఇక షర్మిలమ్మ పాత న్యూసే అయినా కానీ ఇంకా ఫ్రెష్ న్యూస్. ఈడపిల్ల ఆడపిల్ల అయింది. ఆ సర్లే అనుకునే లోపే హోమ్సిక్ అనుకుంటా ఆడపిల్ల మళ్ళీ ఈడపిల్ల అయిపోయింది. షర్మిలమ్మకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలను ఆంధ్రాలో ఇచ్చినప్పటి నుంచి షర్మిలమ్మ మైకులను నమిలేస్తున్నారు. కొత్త మైకులు కొనలేక చస్తున్నారంట కాంగ్రెస్ వాళ్ళు. మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ని కాంగ్రెస్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి చివరికి పోటీ కూడా చేయకుండా తిరిగి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి షర్మిలమ్మ ఇప్పుడు అవే తిట్లని ఆంధ్రాలో అధికార వైఎస్ఆర్ పార్టీని, కేంద్రంలో బీజేపీని తిట్టడం మొదలుపెట్టారు. మరీ అసలు టీడీపీని తిట్టకుండా వదిలేస్తే బాగోదు కదా, అప్పుడప్పుడు టీడీపీని కూడా విమర్శిస్తున్నారు. ఈ విమర్శల్లో ఒకటి హైలైట్ ప్రత్యేక హోదా. జగన్ రెడ్డి ప్రత్యేక హోదా అడుగుతాను అడుగుతాను అన్నాడు, కానీ ఎక్కడ అడిగాడు, ఏది ప్యాకేజీ, ఏది ప్రత్యేక హోదా అని ఈమె అడిగేస్తున్నారు. వినేవాడు వీపీ జాన్ అయితే చెప్పేవాడు ఏమైనా చెప్తారంట. మరి చెప్పేవాడే వీపీ జాన్ అయితే? రాజకీయాల్లో రాణించాలంటే మనం ఏం చెప్పినా వినేవాళ్ళు ఉంటారు అన్న కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళేమంటారు, షర్మిలమ్మ అంటారు. దొంగిలించిన దొంగే ఇంటి ఓనర్ దొంగతనం మీద పోలీస్ కేసు ఇంకా పెట్టలేదు అని విమర్శించాడంట. రాష్ట్రాన్ని నిలువున చీల్చి అడ్డగోలుగా ప్యాకేజీ లేదు, ప్రత్యేక హోదా లేదు, పోండి అని అప్పుడు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్యాకేజీ, ప్రత్యేక హోదాని బీజేపీని ఎందుకు అడగడం లేదు అంటే ఏమనాలి? పవన్ కళ్యాణ్ అయినా కానీ ఒక రకం, నాకు కొంచెం తెక్కు ఉంది, దానికి లెక్క ఉంది అంటారు. కానీ ఏమి మటుకు నాకు కొంచెం తెక్కు ఉంది, దానికి లెక్క లేదు అంటున్నారు. కాకపోతే షర్మిలమ్మ గారు చెప్పారు, అభివృద్ధి జరగాలి అంటే రాష్ట్రంలో మరియు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీనే రావాలి అని. ఇది ఎప్పటికో జరిగేది. ఈ లెక్కన ఆంధ్రాలో ఇదే నిజమైతే ఇప్పట్లో అభివృద్ధి జరగదు అంతే. షర్మిలమ్మేమో తనని నమ్ముకొని తిరిగిన వాళ్ళందరినీ పక్కకు నెట్టి పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపేశారు. అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి జగన్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టారు. అన్నని నమ్మేదానికన్నా కాంగ్రెస్ని నమ్మడమే మిన్నా అంటున్నటువంటి షర్మిలమ్మ మళ్ళీ ఏమన్నా తేడా వస్తే తీసుకుపోయి వేరే పార్టీలో కలపడానికి ఇప్పుడు సొంత పార్టీ కూడా లేదు. కాకపోతే నా పేరు మురుసుపల్లి షర్మిల కాదు, నా పేరు వైఎస్ షర్మిల అని ఈమె, కాదు కాదు నీ పేరు మురుసుపల్లి షర్మిలే అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరికి వాళ్ళు బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. ఈమె పేరు ఏదైనా కానీ ఈమె ప్రచారంలో ఏ పార్టీనైతే తిడుతుందో, ఏ పార్టీలనైతే తిడుతుందో, ఏంది తెలంగాణ ఎక్స్పీరియన్స్ తోటి చివరికి ఆ పార్టీల్లో ఒకదాన్ని చూసుకొని చేరిపోతుంది అంటున్నారు జనాలు. నిలకడ ఎక్కువ కదా. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీని, బీజేపీని తిడుతుంది అంటే ఈమె నెక్స్ట్ ఏ పార్టీలో చేరుతుందో చెప్పడం మనందరికీ అంత కష్టం కాదు. ఇక దొల్లుడు పుచ్చకాయ సంగతి ఏందో చూద్దాం. జనరల్గా దొల్లుడు పుచ్చకాయకి అంత పవర్ ఉండదు ఏ ఆటలో అయినా. రాజకీయాల్లో కూడా పార్టీలు మారేవాళ్ళు ఏదో ఒక పార్టీకి అధికారం రావడం కోసం సహాయపడతారు. కాకపోతే నెక్స్ట్ లెవెల్ కూటములు మార్చడం. ముఖ్యమంత్రి అవ్వడానికి కూటములు ఎలా మార్చాలో రాజకీయ నాయకులకు సైతం ట్రైనింగ్ ఇవ్వగలడు ఈ మనిషి. ఈయనే మన బీహార్ నితీష్ కుమార్. సెల్ ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ లాగా మనోడు రాజకీయ కూటములను అప్డేట్ చేస్తూనే ఉంటాడు. సెల్ ఫోన్ అప్డేట్ అయినప్పుడల్లా కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం మూసుకొని నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తాం. అలానే మనోడు కూడా రాజకీయ కూటములను అప్డేట్ చేసినప్పుడల్లా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. కాకపోతే ఏ ఇబ్బంది వచ్చినా కానీ బీహార్లో సీఎం మటుకు మనోడే. ఈయన చరిత్ర చూస్తే 1985లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా జనతాదళ్ స్థాపించడం, బీజేపీతో చేతులు కలపడం, 1994లో జనతాదళ్ను విడిపోయి సమతా పార్టీ స్థాపించడం, బీజేపీతోనే కలిసి ఉండడం, 2003లో పార్టీని తీసుకుపోయి జేడీయూ జనతాదళ్ యునైటెడ్లో కలపడం, బీజేపీతోనే కలిసి ఉండడం. ఈ క్రమంలో 2000, 2005 మరియు 2010లో బీజేపీ సపోర్ట్ తోటి ముఖ్యమంత్రి అవ్వడం. అప్పటి వరకు బీజేపీతో కలిసి ఉన్నటువంటి ఈ మనిషికి 2013లో తేడా వచ్చేసింది. బీజేపీ మోడీ పేరుని ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించిందని, మోడీ ఒక మతవాదని 2002లో అల్లలలో ఆయనకు మంచి పేరుందని బీజేపీని వదిలి కాంగ్రెస్ కూటమిలో మారిపోయాడు. 2015లో బీహార్లో ఆర్జేడీతోటి నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ తోటి కలవడం, 2017లో బీహార్లో ఆర్జేడీని చీకొట్టి బీజేపీతో కలిసి మళ్ళీ ముఖ్యమంత్రి అవడం, 2020లో అసెంబ్లీ ఎన్నికల్లో 43 సీట్లు వచ్చినా కానీ బీజేపీకి దాదాపు 80 సీట్ల వరకు వచ్చినా కానీ మళ్ళీ బీజేపీ సపోర్ట్తో ముఖ్యమంత్రి అవడం, 2022లో బీజేపీని చీకొట్టి ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి మళ్ళీ ముఖ్యమంత్రి అవడం, మళ్ళీ ఇప్పుడు 2024లో ఆర్జేడీని కాంగ్రెస్ని చీకొట్టి మళ్ళీ బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి అవడం. ఇలా ఉంది ఈయన కూటముల మార్పిడి ఎవరు. ఇవన్నీ వింటుంటే మామూలు జనాలకి కడుపులో తిప్పుతుంది. ఈయనతో కూటములు కట్టేవాళ్ళు ఇంకా ఏమీ పాఠాలు నేర్చుకున్నట్లేరు. మరి వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళు అయితే సన్నాసి రాసుకుంటే బూడిద రాలినట్టు కూటములు రాసుకుంటే మనోడే సీఎంగా రాలి తేలుతాడు. బీహార్లో పారిశుద్ధ సమస్య ఉంది, మరుగుదొడ్ల సమస్య ఉంది అని చెబుతుంటారు. కనీసం 35 లక్షల మరుగుదొడ్లు కట్టించాలంట. బహిరంగంగా ప్రజలు బహిర్భూములకు వెళ్ళకూడదు అంటే. మరి ఎన్ని మరుగుదొడ్లు కట్టించినా కానీ బీహార్లో ఈ పారిశుద్ధ సమస్య మటుకు తీరదు. ఎందుకో తెలుసా? ఇక్కడున్న ఈ రాజకీయాలు చూసి జనాలకి ఎప్పుడు ఎక్కడ కడుపులో తిప్పుతుందో తెలియదు కాబట్టి బహిరంగంగా బహిర్భూములకు వెళ్లాల్సిందే. చివరగా ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పు చెప్పేసింది, యుద్ధాన్ని ఆపాలి అని కాదు నరమేధాన్ని ఆపాలి అని. యుద్ధం ఆపకుండా ఇజ్రాయెల్ ఈ నరమేధాన్ని ఎలా ఆపుతుంది అది కూడా వీళ్ళే చెప్పుంటే బాగుండేది. అదట్ట అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసులో కోర్టు భార్యాభర్తలకు చంపుకోవద్దు కానీ కుమ్మేసుకోండి, కొట్టేసుకోండి, రక్కేసుకోండి అని చెప్పినట్టు. ఇంతకుముందు రష్యా మీద కూడా ఇటువంటి తీర్పే ఇచ్చారు. కానీ వినేవాళ్ళు ఎవరు? చెమిటోడ ముందు శంఖం ఊదినా వాడికి వినిపిస్తుందేమో కానీ వీళ్ళకి మటుకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇదిలా ఉంటే పాలస్తీనా శరణార్థులను ఆదుకోవడం కోసం ఐక్యరాజ్యసమితి ఒక సంస్థని సృష్టించి దానికి నిధులను మంజూరు చేసింది. నిధులు US, UK, జర్మనీ, కెనడా, ఆస్ట్రియా లాంటి దేశాల నుంచి వస్తాయి. కాకపోతే ఈ సంస్థలో పనిచేసే కొందరు హమాస్ దాడికి సహకరించారు అని ఆరోపణ. ఆ ఆరోపణ ఇంకెవరన్నా చేసుంటే ఇంకో రకంగా ఉండేది. ఏకంగా ఇజ్రాయేలే ఆరోపించింది. మరి ఇజ్రాయెల్ చెబితే గుడ్డుగా నమ్మేయాలి కదా, నమ్మేశారు. అదేంటోనండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇజ్రాయెల్కి ఏం చెప్పినా ఇజ్రాయెల్ వినదు, అగ్రరాజ్యాలు కూడా వినవు. మరి ఇజ్రాయెల్ చెప్పిన మాటల మటుకు అగ్రరాజ్యాలు వినేస్తాయి. అందులో నిజం ఉందో లేదో విచారించి తప్పు చేసిన వాళ్ళని దండించాల్సిందే. కాకపోతే అలా కాకుండా మొత్తానికి మొత్తం నిధులే ఆపేశారు, పీడ వదిలిపోయింది. ఒక పక్క నరమేధాన్ని ఆపండిరా అంటే వినరు, ఇంకో పక్క శరణార్థుల కోసం సమకూర్చాల్సిన నిధులను ఆపేయడం, అంటే వాతలు పెట్టడం ఆపండిరా అంటే ఆపరు, ఆ వాతలకి మందు పీయడం కూడా ఆపేస్తే. ఇంకో పక్క రష్యా పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేసే దాడులను ఖండిస్తూనే తమాషాగా యుక్రెయిన్ మీద దాడులు చేస్తూనే ఉంది. రష్యా 100 వాములు వేస్తే యుక్రెయిన్ 15 వేస్తుంది కదా, అలానే వేసింది. రష్యా ఆక్రమిత ప్రాంతంలో 28 మంది చనిపోయారు ఈ ప్రాంతంలో. ఇంకా రష్యా నెత్తి నోరు కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. ఇది దారుణం అని ఎవరు చనిపోయినా కానీ బాధాకరమే ఇటువంటి విషయాల్లో. యుద్ధం మనమే స్టార్ట్ చేసి అవతలి వాళ్ళని చంపితే మటుకు అది పండగ, మన సైడ్ చనిపోతే మటుకు అది దారుణం అనడం మన అగ్రరాజ్యాలకే చెల్లుతుంది. దీన్నే గ్యాస్ లైటింగ్ అని కూడా అంటారు. మళ్ళీ ప్రశ్నించేవారు లేకపోవడం వలన ఈ గ్యాస్ లైటింగ్ మీదే బతికేస్తుంటారు నిరంకుశవాదులు. ఇటువంటి నిరంకుశవాదుల్లో ఒకరు వెనిజువేలాలోని మదూరో. ప్రశ్నించబడడం అంటే వీళ్ళకి నచ్చదు, ప్రశ్నించడం నచ్చదు, పత్రికా స్వతంత్రం నచ్చదు, ఇక విపక్షం అపోజిషన్ అంటే అస్సలు నచ్చదు. విపక్షం లేకుండా ఉంటే ఎలక్షన్స్లో అధికార పార్టీ ఒక్కటే పోటీ చేస్తే అబ్బా భలే ఉంటుంది కదా. మన మదూరో కూడా అలానే చేశాడు. వెనిజువేలా సుప్రీంకోర్టు చేత అపోజిషన్ క్యాండిడేట్ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పించేశాడు. ప్రతి దేశంలో, మన దేశంలో కూడా ఇలానే చేస్తే, అపోజిషన్ పార్టీలే లేకుండా చేస్తే అధికార పార్టీనే కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు, ఎలక్షన్స్ ఖర్చు కూడా తగ్గిపోతుంది. ఇటువంటి రోజులు వచ్చినా వచ్చేయచ్చు, అసలే ప్రజాస్వామ్యానికి బీటలు వాడుతున్నాయి ప్రపంచం మొత్తం మీద ఈ మధ్య. మరాదండి మన ఈరోజుటి న్యూసెన్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్, సీ యూ సూన్.